తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు ఇంటి బాగు
చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు మిత్రులందరికీ నా వందనాలు. నేటి మన చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేడు మీకు విలువైన సమాచారాన్ని అందించడానికి వస్తున్నారు 4వ సంవత్సరం విద్యార్థులైన తేజేశ్వరి, నిహారిక, భవానీ. నేడు మనం తెలుసుకోబోయే అంశం శనగ పంట గురించి. దీన్ని మనకు సమర్పిస్తున్న వారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ విద్యార్థులు సంభాషణ రూపంలో మీకు అందించబోతున్నారు. శనగ పంట యొక్క ప్రాముఖ్యత. భారతదేశంలో ప్రతి ఏటా 119 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. మన దేశంలో మధ్యప్రదేశ్ నుండి ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. అందుకే మన భారతదేశంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 1.28 లక్షల హెక్టార్లలో ఈ శనగ పంటను పండిస్తున్నారు. తెలంగాణలో కామారెడ్డి, ఆదిలాబాదు, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో పండిస్తున్నారు. శనగ పంట వలన మనకు ఎన్నో లాభాలున్నాయి. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మల్లమ్మ, యాదమ్మ అనే ఇద్దరు గ్రామస్తులు శనగ పంట గురించి ఈ విధంగా సంభాషణ రూపంలో మనం వినబోతున్నాం. మల్లమ్మ తన పొలం దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా యాదమ్మ ఎదురు పడుతుంది. అక్కడ జరిగిన సంభాషణ మనం విందాం. మల్లమ్మ, ఏమైంది? ఏదో పోగొట్టుకున్నట్టు నడుస్తున్నావు.
ఏం చెప్పమంటావు అక్క, ఏ పంట వేసినా లాభం లేకుండా పోయింది. ఏది వేసినా దిగుబడి రావట్లేదు.
అవునే మల్లమ్మ, నేను కూడా అదే సోచయిస్తున్నా, ఏ పంట పండిస్తే బాగుంటుందని. కానీ నా బుర్రకి ఏం తట్టడం లేదు. అవునే, మన ఊర్లో పండించని పంట ఏదైనా ఉందా?
వేరుశనగ, కుసుమ, పత్తి, కంది లాంటివి అన్ని ఉన్నాయి కదక్క, ఇంకేం లేవు. అక్క, శనగ పంట ఎవరు పండించలేదు ఈ సంవత్సరం. పోయినసారి శనగ పంట తక్కువగా ఉంది.
అవునే, పోయినసారి శనగ పంట తక్కువగానే ఉత్పత్తి అయింది. అందుకనే ఈ ఏడు ప్రభుత్వం తక్కువ ధరలకే విత్తనాలు, కావలసిన పురుగుల మందులు అన్ని సబ్సిడీ ధరలకే ఇస్తుందంట.
కానీ ఎట్టా అక్క, మనకి దానిని ఎలా సాగు చేయాలో తెలియదు కదా, ఎట్టా మనం తెలుసుకునేది?
అవునే, కానీ మన ఊళ్ళో ఉన్న రంగన్న బిడ్డ వ్యవసాయ కళాశాలలోనే చదివిందంట కదా, దాన్ని అడిగితే ఏమైనా తెలుస్తుందంటావా?
ఏ ఊరుకో అక్క, దానికేం తెలుసు, అది చదువుకుందో లేదో.
ఏ అట్టా కాదే, గాయలా మన ఊళ్ళకి ఏవో మేడం వచ్చినప్పుడు గాపిల్లనే అన్ని చెప్పి మన ఊళ్ళో అన్ని పంటలకు మందులు ఇప్పించింది. ఎట్టా పండిస్తే ఎక్కువ పంట వస్తుందని కూడా చెప్పింది.
అవునా అక్క, గట్లయితే గా పిల్ల దగ్గరికి పోయి ఏమైనా తెలిసేమో అడుగుదాం పదా.
పల్లవి, ఓ పల్లవి, ఏడా ఉన్నావు పిల్ల?
వస్తున్నా. ఎవరు? నమస్తే పెద్దమ్మ, రండి కూర్చోండి. బాగున్నారా పెద్దమ్మ?
బాగున్నాం పల్లవి, ఎప్పుడొచ్చినావు? చదువు అయిపోయిందా?
మొన్ననే వచ్చిన పెద్దమ్మ. మొన్ననే అయిపోయింది.
ఉద్యోగం సద్యోగం లాంటివి ఏమైనా చేస్తున్నావా, లేకపోతే పెళ్లి చేసుకుంటావా?
ఉద్యోగం కోసమే పరీక్ష రాసిన పెద్దమ్మ, ఇంకా ఫలితాలు రాలేదు.
అవును పిల్ల, నువ్వు చదివింది వ్యవసాయం గురించే కదా, నీకు శనగ పంట ఎట్ట పండిస్తారో తెలుస్తుందా?
తెలుసు పెద్దమ్మ, నాకు ఆ పంట గురించి పూర్తిగా తెలుసు.
అట్నా కూసంత చెప్పే పిల్ల ఎట్లా సాగు చేయాలో.
అలాగే పెద్దమ్మ, ముందుగా ఆ పంట యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం పెద్దమ్మ.
ప్రాముఖ్యత అంటే ఏంటి?
ఆ పంట పండిస్తే మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, దాన్ని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేవి తెలుసుకోవడమే ప్రాముఖ్యత పెద్దమ్మ.
అట్నా మరి ఆ పంట మన నేలలో పండుతుందా లేదా? ఎసొంటి నేల అయితే మంచి ఉంటది?
పండుతుంది పెద్దమ్మ, మన ఈ అచ్చమైన నల్ల భూముల్లో కదా మంచిగా పండుతుంది పెద్దమ్మ. సౌడు నేలల్లో, మురుగునీళ్లు నిలిచే నేలల్లో పనికిరావు.
అవునా, మరి భూమిని ఎట్ట సాగు చేయాలి?
నాగలితో లేదా కల్టివేటర్తో ఒకసారి, ఆ తర్వాత గొర్రుతో 2 సార్లు మెత్తగా దున్ని చదును చేసుకోవాలి. విత్తుటకు సిద్ధం చేసుకోవాలి. భూమిలో సరిపడా తేమ లేనిచో ఒక తడి ఇచ్చి దుక్కి తయారు చేసుకోవాలను.
మరి ఎన్ని దినాలు పండించాలే?
సాధారణంగా అయితే 90 నుండి 110 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. స్వల్పకాలిక రకాలు అయితే 80 నుండి 90 రోజుల పాటు పంటకాలం కలిగి ఉంటాయి.
గట్లయితే మరి వానకాలం రాకముందే విత్తనాలు వెయ్యాలా?
లేదు లేదు, అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు.
ఏమన్నా రకాలుంటాయా?
శనగ రకాలలో విత్తన బరువుని బట్టి ఎకరాకు వేసుకోవాల్సిన విత్తన మోతాదు మారుతుంది. దేశవాళీ రకాలైతే 25 నుండి 30 కిలోలు ఒక ఎకరానికి, కాబూలీ రకాలైతే 45 నుండి 60 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది.
మరి ఈ పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది బిడ్డ?
3 నెలల దాకా, అంటే 100 రోజుల దాకా అవుతుంది పెద్దమ్మ.
మరి ఏ రకం విత్తనాలు ఎన్ని కిలోలు అయితే సరిపోతుంది బిడ్డ ఎకరానికి?
శనగ రకాలలో విత్తనాన్ని బట్టి ఎకరాకు వేసుకోవాల్సిన విత్తన మోతాదు మారుతుంది. దేశవాళీ రకాలు అయితే 25 నుండి 30 కిలోలు, కాబూలీ రకాలైతే 45 నుండి 60 కిలోలు ఒక ఎకరానికి సరిపోతాయి.
మరి దీని విత్తనాలు ఎట్లా పెట్టాలి? ఉట్టిగానే పెడితే మంచిగా వస్తుందా పంట?
విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టన్ లేదా 2.5 గ్రాములు కార్బండజిమ్ లేదా 1.5 గ్రాము వైటావాక్స్ పవర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. శనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం మిశ్రమాన్ని 300 మిల్లీలీటర్ల నీటిలో 10% బెల్లం మిశ్రమం 8 కిలోల విత్తనాలకు సరిపోతుంది. బాగా కలిపి నీడలో ఆరబెట్టాలి. మొదట శిలీంద్రనాశకం మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి. ఎండుతగలు సమస్యాత్మక భూముల్లో ట్రైకోడర్మా విరిడి 8 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
మరి సాళ్ల మధ్యన దూరం ఎంత వరకు ఉండవచ్చు?
సాళ్ల మధ్యన 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 10 సెంటీమీటర్లు. లావు గింజలు కలిగిన కబూలీ రకాలు విత్తినప్పుడు సాళ్ల మధ్యన 45 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి.
మరి అయి ఎట్లా పెట్టాలా బిడ్డ? మనమే చేయితోనే పెట్టొచ్చా?
సాళ్ల పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. విత్తనం 5 నుండి 8 సెంటీమీటర్ల లోతులో తడి మట్టిలో పడేలా విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్, కల్టివేటర్ లేదా సీడ్రిల్ కమ్ ఫర్టిలైజర్, బోధె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు.
మరి ఇదే పంట 3 సార్లు వేసుకుంటే మంచిగుంటది కదా బిడ్డ, ఎక్కువ పైసలు వస్తాయి.
అట్లా పంటి యొద్దు పెద్దమ్మ. అట్లా ఏదైనా పంట మళ్ళా పండిస్తే భూసాంద్రత తగ్గుతుంది, పంట దిగుబడి రాక ఇంకా రోగాలు కూడా వస్తాయి పెద్దమ్మ.
మరి ఎట్లమ్మా, గట్లయితే నష్టమైతది కదా.
ఆ పెద్దమ్మ, అందుకే పంటలను మార్చాలి.
మరి పంటకు రసాయన ఎరువులు వేస్తే బాగుంటదా, లేకపోతే సేంద్రియ ఎరువులు వేస్తే మంచిగుంటదా?
సేంద్రియ ఎరువులే మంచివి పెద్దమ్మ, అవి భూసారాన్ని పెంచి పంటకు బలాన్ని అందిస్తాయి.
మరి గట్లయితే ఏవేవి వేయాలి, ఎట్లా వాడాలి?
చివరి దుక్కులో ఎకరానికి 2 టన్నులు పశువుల ఎరువు వేసుకోవాలి పెద్దమ్మ. ముందు పంటవి అవశేషాలు మొత్తం రోటోవేటర్తో తీసివేయాలి. సేంద్రియ ఎరువులు చివరి దుక్కులో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ముందు పంట మూలను అవశేషాలను రోటోవేటర్తో భూమిలో కలియదున్నాలి. జీవన ఎరువులు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించుకోవాలను. ఎకరానికి 2 కిలోల ఫాస్ఫో బ్యాక్టీరియాను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్లలో పడేటట్లు వేసుకోవలెను. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును. రసాయనిక ఎరువులు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ మరియు 40 కిలోల గంధకం నిచ్చే ఎరువులను వేయాలి. ఎరువుల రూపంలో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపి మరియు 14 కిలోల పొటాషియంను వాడాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసిన పంటకు కావలసిన గంధకం అందుతుంది.
అయితే గిన్ని కలిపేస్తే పంట బాగానే దిగుబడి వస్తుంది కదా బిడ్డ?
లేదు పెద్దమ్మ, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పంటను మంచిగా ఏపుగా పెరగడానికి సహాయపడతాయి. కానీ పురుగుల నివారణ, కలుపు మొక్కల నివారణ చేయవచ్చు.
అవునా బిడ్డ, మరి ఇంకా ఏమేం చేయాలి?
కలుపు మొక్కలను తీసివేయాలి, పురుగుల మందులను పిచికారీ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి పెద్దమ్మ.
గట్లయితే ఎప్పుడు చేయాలి బిడ్డ, కలుపులు ఎప్పుడు తీసేయాలి?
విత్తనాలు విత్తిన దగ్గర నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి పెద్దమ్మ. ఫ్లుక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియదిన్నాలి.
మరి నీళ్ళు ఎట్లా పెట్టాలా బిడ్డ, వరికి పెట్టినట్టే పెట్టచ్చా?
పంటకు సుమారు 350 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది పెద్దమ్మ. నల్లరేగడి నేలల్లో అయితే నిల్వలు మిగుళ్ళు ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచులో మొక్కలు పెరుగుతాయి. నేలలోని తేమను బట్టి 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వాలి. పూత దశకు ముందు, అనగా విత్తనం విత్తిన 30 నుండి 35 రోజులకు ఒకసారి మరియు గింజ కట్టే దశలో, అనగా విత్తనం విత్తిన 55 నుండి 65 రోజుల వరకు తడులిస్తే మంచి దిగుబడులు వస్తాయి పెద్దమ్మ.
మరి పురుగు నివారణ ఎట్టా చేయాలి బిడ్డ?
పంటకి పట్టే చీడలు, వాటికి అనుకూల వాతావరణం ఉంటే వెంటనే పడతాది పెద్దమ్మ. అందుకే అనుకూల వాతావరణం లేకుండా చూసుకోవాలి పెద్దమ్మ.
శనగపచ్చ పురుగు పంటని బాగా నాశనం చేస్తుంది కదా బిడ్డ, మరి దాన్ని ఎట్టా తగ్గించాలి?
అవును పెద్దమ్మా, దానికి అంతర పంటగా ధనియాలు 16:4 నిష్పత్తిలో పెంచాలి. జొన్న పంటని 4 వరుసల్లో చుట్టూ పెంచాలి. 50 నుండి 100 బంతి చెట్లు పెంచాలి.
మరి రబ్బర్ పురుగుకు ఎట్లా చేయాలి బిడ్డా?
ఫినాల్ఫాస్ 25%, ఈసీ లేదా క్లోరిఫైరిఫాస్ 20% ఈసీ మందును పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు 4-5 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి పెద్దమ్మా.
జీవన రసాయలతో దీని నివారణ చేయలేమా బిడ్డా?
చేయొచ్చు పెద్దమ్మా. ఎండు తెగులును ట్రైకోడర్మా మిశ్రమం 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తుకోవడం వలన కొంతవరకు ఎండు తెగులు నివారించుకోవచ్చు పెద్దమ్మా.
మరి పంట కోతకొచ్చిందని మనకెట్టా తెలుస్తుంది బిడ్డా?
పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు పసుపు రంగుకు మారి కాయలు కూడా పసుపు రంగుకు, ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారును పెద్దమ్మా. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోవును. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పలు వేసుకొని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేసుకోవాలి పెద్దమ్మ. యాంత్రికంగా కంబైన్ హార్వెస్టర్ కూడా పంటలను కోసుకోవచ్చు పెద్దమ్మ.
మరి పంట కోసినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిడ్డా?
పంట కోసిన తర్వాత గింజలను తగినంత ఎండకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతులతో కానీ నూర్చుకోవాలి. దుమ్ము ధూళి తాలుగింజల విత్తనాలను తొలగించి నిల్వ చేయాలి. నిల్వ చేయడానికి ముందు విత్తనాలలో తేమ శాతం 9%కి మించి ఉండకుండా చూసుకోవాలి పెద్దమ్మ.
మరి వాటిని ఎట్టా అమ్మాలి తల్లి? నాణ్యమైన పంట అని మనకెట్టా తెలుస్తుంది?
పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య నాఫెడ్ ద్వారా శనగలో నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయి పెద్దమ్మ.
మరి పంట అమ్మేటందుకు సరైన ధర లేనప్పుడు నిల్వ చేయాలి కదా బిడ్డా, దానికి ఏదైనా పద్ధతులు చెప్పవా?
ఓ ఎందుకు లేదు పెద్దమ్మా, ఉంది. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను శుభ్రపరచుకోవాలి. గోనె సంచులను 10% వేప ద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి, లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడుకోవాలి. బస్తాను నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మిల్లీలీటర్ల మలాథియన్ ద్రావణం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నింపిన బస్తాలను చెక్కబల్లపై వరుసలలో పీడ్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించుకోవాలి పెద్దమ్మ.
నువ్వు చెప్పినట్టు చేస్తే పంట మంచిగా వస్తుందా బిడ్డా? ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఇంకా కొన్ని సూచనలున్నాయి పెద్దమ్మ. అవేంటంటే, నేలను మెత్తగా దున్ని మంచి మొలక శాతం ఉండేలా చూసుకోవాలి. ఎండు తెగులను తట్టుకునే JG11, JAKI 9218, నంద్యాల శనగ 47 రకాలను సాగు చేసుకోవచ్చు. అవసరం మేరకు 1-2 తేలికపాటి తడులను విత్తిన 35-40 రోజుల వరకు మరియు 55-60 రోజుల వరకు అందించాలి. బెట్ట పరిస్థితులలో మరియు మొగ్గ దశలో యూరియా లేదా DAP 20 గ్రాములు/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినచో దిగుబడి పెరుగును. సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి చీడపీడలను నివారించవలను. విత్తడం నుంచి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును పెద్దమ్మ.
అయితే ఈసారి పంటకు పైసలు ఎక్కువ అయినా కూడా వచ్చేసరికి విత్తనాలు మనమే ఉంటాయి కదా, అప్పుడు పైసలు తగ్గుతాయి కదా బిడ్డా?
అట్లా చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి పెద్దమ్మ. అవేంటంటే, సారవంతమైన మురుగునీరు నిల్వని, గత పంటకాలంలో శనగ పంటను వేయని పొలాల్లో విత్తనోత్పత్తికి ఎన్నుకోవలను. ఇతర శనగ పంట పొలాల నుండి మూల విత్తనానికై కనీసం 10 మీటర్ల దూరం, సర్టిఫైడ్ విత్తనానికై కనీసం 5 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవలను. విత్తుకోవడానికి అక్టోబర్ నుండి నవంబర్ 15 వరకు అనువైన సమయం. ఆయా ప్రాంతానికి అనువైన తెగుళ్లను తట్టుకొని బాగా ప్రాచుర్యం పొందిన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకొని మూల విత్తనాన్ని అధికృత సంస్థల నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడవలను. సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటించవలను. సాధారణంగా మిగులు తేమ మంచు ఆధారంగా పండే పంట అయినప్పటికీ అవకాశం ఉన్న చోట విత్తిన 30-40 రోజుల సమయంలో తేలికపాటి తడి స్ప్రింక్లర్ల ద్వారా నీరు ఇచ్చినచో దిగుబడి బాగా పెరిగి నాణ్యమైన విత్తనం లభించును. పూతకు ముందు తర్వాత పిండ లేదా కాయ తయారగు సమయంలో తప్పనిసరిగా కేలీలు తీసివేయవలను. కోసే 10 రోజుల ముందు క్వినాల్ఫాస్ 25% ఈసీ పంటపై పిచికారీ చేసినచో విత్తన నిల్వలో ఆశించే పురుగుల బెడద చాలా వరకు తగ్గించుకోవచ్చు. పరిపక్వత దశను గురించి గుర్తించి పంటను సకాలంలో పొడి వాతావరణంలో కోయవలను. కోత నూర్పిడి సమయంలో తగు వేర్పాటు దూరాన్ని పాటించి 9% తేమ ఉండే విధంగా ఎండనిచ్చి కొత్త సంచులు ఉపయోగించి బల్లాలపై నిల్వ చేయాలి.
ఇంతటితో మన కార్యక్రమానికి సమాప్తం. ధన్యవాదాలు.
చేనుకబుర్ల శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. సామాజిక విజ్ఞాన కళాశాల విద్యార్థులం 4వ సంవత్సరం చదువుతున్నాం. ఈ వారం చేనుకబుర్లలో లింగ వివక్షత యొక్క ప్రాముఖ్యత, కారణాలు, ప్రస్తుత పరిస్థితి, రూపాలు, నిర్మూలనల గురించి ఇంటర్వ్యూ రూపంలో తెలుసుకుందాం. ఇంటర్వ్యూయర్గా స్వాతి, అనగా నేను, మరియు ఇక్కడ మన ముందు డాక్టర్ ప్రీతి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ ప్రీతి గారు.
నమస్కారం స్వాతి గారు.
ప్రీతి గారు, భారత సమాజంలో మనం ఎప్పటి నుండో లింగ వివక్షతని అనుభవిస్తూ వస్తున్నాం. లింగ అసమానతలు ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చూస్తున్నాం. డాక్టర్ ప్రీతి గారు, అసలు ఈ లింగ వివక్షత అంటే ఏంటో మీ మాటల్లో మన ప్రేక్షకులకి తెలియజేద్దాం.
లింగం అంటే ఇంగ్లీష్లో జెండర్ అంటారు. మనం జెండర్ అంటే లింగ వివక్షతను పర్యాయపదంగా వాడుతూ ఉంటాం. కానీ జెండర్ అంటే స్త్రీ పురుషులకు సంబంధించిన లక్షణము, ప్రవర్తనా పద్ధతులు మరియు వారి పాత్రలను సూచిస్తుంది. ఒక ఫ్రెంచ్ రచయిత చెప్పినట్టు, ఒక దేశ పరిస్థితిని, అభివృద్ధిని సమీక్షించాలంటే ఆ దేశంలోని స్త్రీ పరిస్థితిని సమీక్షించాలి. ఈ లింగ వివక్షణ అనేది నేటి సమాజంలో ఒక ప్రధాన సమస్య. ఇది అనాది కాలం నుండి కొనసాగునున్న దురాచారం. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం స్త్రీల జనాభా ప్రతి 1000 మంది పురుషులకు 942. ఇది కొన్ని రాష్ట్రాలలో 750గా ఉన్నది. దీనికి చాలా సంవత్సరాలుగా మనం మహిళా సంతానం పట్ల అనుసరిస్తున్న వైఖరే కారణం.
డాక్టర్ ప్రీతి గారు, సెక్స్ మరియు జెండర్ మధ్య తేడాని వివరించగలరా?
అలాగే స్వాతి గారు. సెక్స్ అనేది శారీరకం, జెండర్ అనేది సామాజికం. ప్రతి ఒక్కరూ ఆడ, మగ అనే తేడాలతో పుడతారు. వారి జననాంగణాలను బట్టి వారు ఆడ, మగగా నిర్ణయిస్తారు. దాంతో వారికి భిన్నమైన పాత్రలు, బాధ్యతలు, లక్షణాలు ఆపాదిస్తుంది. శారీరకంగా స్త్రీ పురుషులలో తేడాలు ఉన్నాయి. మానవజాతి పునరుత్పత్తిలో వాళ్ళ విభిన్న పాత్రలు పోషిస్తారు. ఈ శారీరక తేడాల ఆధారంగా స్త్రీ పురుషులకు అనునైనటువంటి వారికి విభిన్న పాత్రలు, గుణాలను, ప్రవర్తనలను సమాజం ఆపాదించినది. స్త్రీ పురుషుల మధ్య శారీరక తేడాలను కొన్నిటినే ఎంచుకొని జెండర్ సంబంధాలను ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాక వారి పనికి ఎక్కువ, తక్కువ విలువలు కట్టి వారికి ప్రాధాన్యతలు ఇస్తున్నాము.
డాక్టర్ ప్రీతి గారు, గృహహింస లింగ వివక్షకు ఎలాంటి దారి తీస్తుంది?
గృహహింస అనేది పితృస్వామిక భావనల నుంచి పుట్టినది. పురుషులు మహిళలను తమ ఆస్తిగా భావించడం, వారి మీద పూర్తి హక్కులను తమకు చెందినవే అని భావించడం, పునరుత్పత్తి విషయంలో పూర్తిగా పురుషుల మాటే చెల్లుబాటు అవ్వాలనేది కనిపిస్తుంది. పురుషుల మనస్సులో నాటుకుపోయిన పితృస్వామిక భావనలు వారిని మహిళల మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించేలా ప్రేరేపిస్తుంది. పురుషులు మహిళలను అదుపులో ఉంచడానికి హింసను వారి మీద ప్రయోగిస్తుంటారు. గృహహింసకు ప్రధాన కారణం వరకట్నం. సుమారు 71% వరకట్నం కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 75% మానభంగం కేసులు పెండింగ్లో ఉన్నాయి. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 1,20,00,000 మంది బాలికలు జన్మిస్తున్నారు. కానీ వారికి 15 సంవత్సరముల వయసు వచ్చేసరికి సుమారు 30,00,000 మంది బాలికలు చనిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం మహిళల మీద ఉన్న తక్కువ అభిప్రాయమే. దీని నివారణ కోసం ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
డాక్టర్ ప్రీతి గారు, ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ లింగ వివక్ష యొక్క కారణాలు మీ మాటల్లో మన ప్రేక్షకులకి తెలియజేద్దాం.
అలాగే స్వాతి గారు, లింగ అసమానత అనేది ఒక చారిత్రాత్మక ప్రపంచవ్యాప్త దృగ్విషయం. మానవ ఆవిష్కరణ కాదు, మరియు లింగ అంచనాల ఆధారంగా ఇది మానవ సామాజిక జీవితాన్ని, మానవ సంబంధాలను నిర్వహించే సంస్కృతులు మరియు లింగ నిబంధనలో పాతుకుపోయిన బంధుత్వ నియమాలతో ముడిపడి ఉంది. అలాగే సామాజిక శ్రేణుల రూపంలో స్త్రీలను అణిచివేయడానికి ప్రోత్సహిస్తుంది. లింగ అసమానతలను ప్రోత్సహించే సామాజిక సాంస్కృతిక భావాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని అమర్త్యసెన్ హైలైట్ చేశారు. భారతదేశంలో బంధుత్వం, వంశం, వారసత్వం, గుర్తింపు, హోదా మరియు సంబంధిత కారణాల వల్ల సాంస్కృతిక ప్రభావాలు పుత్రులకు ప్రాధాన్యం ఇస్తాయి. ఆర్థిక భద్రత, ఈ ప్రాధాన్యత తరగతి మధ్య కులం అంతటా తగ్గుతుంది. పంక్తులు మరియు ఇది అమ్మాయిల పట్ల వివక్ష చూపుతుంది. విపరీతమైన సందర్భాల్లో వివాహం మరియు లైంగికత గురించి లింగ అంచనాలకు అనుగుణంగా విఫలమైన కుమార్తెలు లేదా కోడళ్లను కుటుంబాలు చంపే పరువు హత్యల రూపంలో వివక్ష ఉంటుంది.
అలాగే డాక్టర్ ప్రీతి గారు, కొడుకు ప్రాధాన్యత లింగ వివక్షకు ఎలాంటి దారితీస్తుందండి?
లింగ అసమానతను ప్రేరేపించే ముఖ్య అంశం కుమారులకు ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే వారు అమ్మాయిల కంటే ఎక్కువ ఉపయోగకరంగా భావిస్తారు. కుటుంబ పేరు మరియు ఆస్తులను వారసత్వంగా పొందేందుకు అబ్బాయిలకు ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి మరియు వారు వారి కుటుంబానికి అదనపు హోదాగా పరిగణించబడతారు. అదనంగా కుమారులు తరచుగా వారి తల్లిదండ్రులకు అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి మాత్రమే అర్హులు. అందువల్ల కారకాల కలయిక భారతదేశంలో లింగాల అసమతుల్య దృక్పథాన్ని రూపొందించింది. భారతదేశంలోని మదురైలో 2005లో జరిపిన ఒక అధ్యయనంలో వృద్ధాప్య భద్రత, ఆర్థిక ప్రేరణ మరియు కొంతవరకు మతపరమైన బాధ్యతలు, ఇంటి పేరు కొనసాగింపు మరియు వ్యాపారం లేదా వ్యవసాయంలో సహాయం వంటివి కొడుకు ప్రాధాన్యతకు ప్రధానమైన కారణాలని కనుగొన్నారు.
ప్రీతి గారు, ఆడపిల్లల పట్ల వివక్ష ఎలా ఉందో కూడా వివరిస్తారా?
అలాగే స్వాతి గారు, మహిళలు కనీసం ఒక కొడుకును కలిగి ఉండాలనే బలమైన ప్రాధాన్యతను వ్యక్తం చేస్తున్నప్పటికీ వారు పుట్టిన తర్వాత ఆడపిల్లల పట్ల వివక్షకు సంబంధించిన సాక్ష్యం మిశ్రమంగా ఉంది. పండితులచే 1990ల సర్వే డేటా అధ్యయనం చిన్నపిల్లలు మరియు బాలికల మధ్య దాన పద్ధతుల్లో క్రమబద్ధమైన వివక్ష లేదా భారతదేశంలో లింగ ఆధారిత పోషకాహార వివక్షకు తక్కువ సాక్ష్యం కనుగొనబడింది. పేద కుటుంబాలలో ఈ పండితులు అనారోగ్యం యొక్క వైద్య చికిత్సలో మరియు తీవ్రమైన బాల్య వ్యాధులకు వ్యతిరేకంగా టీకాల నిర్వహణలో కుమార్తెలు వివక్షను ఎదుర్కొంటున్నారని కనుగొన్నారు. ఈ పద్ధతులు బాలికల ఆరోగ్యం మరియు మనుగడ అసమానతలకు కారణం. పేద దేశాల్లో లింగ వివక్ష అనేది సార్వత్రిక దృగ్విషయం అయితే 2005 యుఎన్ అధ్యయనం సామాజిక నిబంధనల ఆధారిత లింగ వివక్ష భారతదేశంలో లింగ అసమానతకు దారితీస్తుందని కనుగొంది.
డాక్టర్ ప్రీతి గారు, కొడుకు ప్రాధాన్యత ఆడపిల్లల పట్ల వివక్ష గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే కట్నం రూపంలో చూస్తే లింగ వివక్ష ఏ కారణాలకు దారితీస్తుందండి?
భారతదేశంలో కట్నం అనేది వధువుతో పాటు వరుడి కుటుంబానికి ఇచ్చే నగదు లేక కొన్ని రకాల బహుమతుల చెల్లింపు. ఈ అభ్యాసం భౌగోళిక ప్రాంతం, తరగతి మరియు మతాలలో విస్తృతంగా వ్యాపించింది. భారతదేశంలోని వరకట్న వ్యవస్థ ఆడపిల్లల కుటుంబాలపై భారం అనే భావనను ప్రభావితం చేయడం ద్వారా లింగ అసమానతలకు దోహదం చేస్తుంది. అలాంటి నమ్మకాలు తల్లిదండ్రులు తమ అమ్మాయిలలో పెట్టుబడి పెట్టే వనరులను పరిమితం చేస్తాయి మరియు కుటుంబంలో ఆమె బేరసారాల శక్తిని పరిమితం చేస్తాయి. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు వారు పుట్టినప్పటి నుండి కట్నం కోసం బంగారాన్ని ఆదా చేస్తారు, కానీ వారు బంగారు పథకాలు సంపాదించడానికి పెట్టుబడి పెట్టరు. భారతీయ పౌర చట్టంలోని 1961 వరకట్న నిషేధ చట్టం ప్రకారం మరియు భారతీయ శిక్షాస్మృతి ఐపీసీలోని సెక్షన్లు 304B మరియు 498A ద్వారా కట్నం చెల్లింపు నిషేధించబడింది. చట్టాలు ఉన్నప్పటికీ వరకట్న వేధింపులు మరియు గృహహింసలు పెరుగుతూ ఉన్నాయి. అనేక అధ్యయనాలు వరకట్నం గురించి ప్రజల దృక్పథాలను మారుతున్నప్పటికీ సంస్థ చాలా తక్కువగా మారిందని మరియు పక్షపాతాలు కూడా ప్రబలంగా కొనసాగుతున్నాయని చూపిస్తున్నాయి.
ప్రీతి గారు, ప్రభుత్వం తీసుకొచ్చిన వివాహ చట్టాల గురించి మన ప్రేక్షకులకి తెలియజేద్దాం.
అలాగే స్వాతి గారు, భారతీయ చట్టం ప్రకారం వివాహంలో పురుషులు మరియు మహిళలు సమాన హక్కులను కలిగి ఉంటారు. వారి భార్యకు ఏకపక్షంగా విడాకులు ఇవ్వడానికి అనుమతించబడిన పురుషులందరికీ మినహా వివాహానికి చట్టబద్ధమైన కనీస వయస్సు మహిళలకు 18 మరియు పురుషులకు 21 సంవత్సరాలు. భారతదేశం యొక్క మహమ్మదీయ వ్యక్తిగత చట్టాల ప్రకారం బాల్య వివాహాలు చట్టబద్ధంగా ఉన్న ఇస్లాం మతం అయిన భారతీయులకు తప్ప మహిళా సాధికారతకు విఘాతం కలిగించే వాటిలో బాల్య వివాహాలు ఒకటి.
వచ్చే వారం మరో అంశంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
గత వారం మొదటి ప్రశ్న.
కుసుమ పంట ఎన్ని రోజులకు కోతకు వస్తుంది? ఏ 115 నుంచి 135 రోజుల వరకు, బి 90 రోజులకు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ 115 నుంచి 135 రోజుల వరకు.
గత వారం రెండవ ప్రశ్న.
కాండం తొలిచే ఈగ నివారణకు ఏ మందు పిచికారీ వేయాలి? ఏ డైమెథోయేట్, బి కెప్టెన్.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఏ డైమెథోయేట్.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు తెలంగాణ పార్క్ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి. రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్. తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత. ఇల్లంతకుంట రాజన్న సిర్సిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. పెద్దకొత్తపల్లి నుండి చేతన్ సింహ, వెన్నెల తేజ, సిద్ధార్థ. జోగిపేట నుండి సుభద్రాదేవి టీచర్. మణికొండ హైదరాబాద్ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. చీర్లవంచ రాజన్న సిర్సిల్ల నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి. కూర్నబోయిన పల్లె ఇల్లంతకుంట నుండి టాంగా, మల్లయ్య, గౌరవ్వ. నున్నగ్రామం విజయవాడ నుండి ఎస్వి రంగారావు, ఎస్ శోభారాణి. కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు భరత్నగర్ సిద్దిపేట నుండి ఎన్ పార్థసారథి.
మొదటి ప్రశ్న, కాబూలీ రకం విత్తన మోతాదు ఎంత? ఏ 25 నుండి 30 కిలోలు ఒక ఎకరానికి, బి 45 కిలోల నుండి 60 కిలోలు ఒక ఎకరానికి.
ప్రశ్న మరోసారి.
కాబూలీ రకం విత్తన మోతాదు ఎంత? ఏ 25 నుండి 30 కిలోలు ఒక ఎకరానికి, బి 45 కిలోల నుండి 60 కిలోలు ఒక ఎకరానికి. రెండవ ప్రశ్న, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు ఏ రంగుకు మారును? ఏ పసుపు, బి ఎరుపు రంగు.
ప్రశ్న మరోసారి.
పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు ఏ రంగుకు మారును? ఏ పసుపు, బి ఎరుపు రంగు.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
చేనుకబుర్లు కార్యక్రమ శ్రోతలకు ముఖ్య గమనిక. ICC క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రత్యక్ష ప్రసారం అవుతున్న కారణంగా ప్రతి బుధవారం 1:30 నుండి 2 గంటల వరకు ప్రసారమయ్యే చేనుకబుర్లు కార్యక్రమాన్ని ప్రతి బుధవారం ఉదయం 9:25 నుండి 55 నిమిషాల వరకు ప్రసారం చేయబోతున్నాం. నవంబర్ 15 నుండి చేనుకబుర్ల కార్యక్రమం యథావిధిగా ప్రతి బుధవారం 1:30 నుండి 2 గంటల సమయం వరకు ప్రసారం చేయబడుతుంది. శ్రోతలు ఈ యొక్క మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నాం.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.